నా పేరు శ్రీను. నేను ఒక రైతుని. మా ఊరు ఉండవల్లి. నేను డిగ్రీ చదువుకున్నాను. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా తాతగారు, నాన్నగారు అందరూ రైతులే. అందుకే నేను కూడా గత 2 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. భూసార పరీక్ష ప్రాముఖ్యత అనే కార్యక్రమం సమర్పిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 91.2 అను రేడియో స్పాన్సర్ చేస్తున్న భారత ప్రభుత్వం ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖలో భాగంగా నిర్వహిస్తున్న రామగుండం ఫెర్టిలైజర్స్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎరువుల సమతుల్య వినియోగం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 28/6/2023 జరిగిన సమావేశంలో పిఎం ప్రణమ్ పథకానికి ఆమోదం తెలిపింది. పిఎం ప్రణమ్ అనే పదం మదర్ ఎర్త్ యొక్క పునరుద్ధరణ, అవగాహన, ఉత్పత్తి, పోషణ మరియు మెరుగుదల కొరకు పిఎం ప్రోగ్రాం. భూమి తల్లిని మన సొంత తల్లిలా చూసుకోవటం మరియు దానిని ఆరోగ్యంగా ఉంచటం కోసం ఇది ఒక ప్రత్యేకమైన అడుగు. ఈ విధంగా మాతృభూమి ప్రతిఫలంగా అనుగ్రహాన్ని నిర్ధారిస్తుంది. ఇది గ్రామస్థాయి నుంచి మన సమష్టి కృషితో సాధ్యం. పిఎం ప్రణమ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఒక ముఖ్యమైన సమస్యను పరిష్కరించడం. వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు పురుగుల మందుల మితిమీరని వినియోగం, అధిక ఉత్పత్తుల కోసం ఎరువులు మరియు పురుగుల మందుల యొక్క ఆర్థిక వినియోగం భూమి తల్లిని అనారోగ్యానికి గురిచేస్తుంది మరియు దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. నేల యొక్క పోషక భద్రత కోసం వ్యవసాయంలో బయో సేంద్రియ ఎరువులను అనుసంధించడం ద్వారా భూసార పరీక్ష ఆధారిత ఎరువుల సమతుల్య వినియోగాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. దానితో పాటు సేంద్రియ సహజ వ్యవసాయ పద్ధతులు, సమీకృత వ్యవసాయ వ్యవస్థలు, మైక్రో ఇరిగేషన్, మల్చింగ్, నోటిల్స్, క్రాప్ రొటేషన్ మొదలైన వనరుల పరిరక్షణ సాంకేతికను కూడా వ్యవసాయ పద్ధతుల్లో అనుసరించాలి. స్థిరమైన వ్యవసాయ పద్ధతుల వైపు ఈ మార్పు భూసారాన్ని పెంచుతుంది, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది మరియు దీర్ఘకాలిక వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది. వ్యవసాయంలో సమతుల్య ఎరువులు వాడకం అనే కీలకమైన భావన మట్టితో సహా మన పర్యావరణం యొక్క ఆరోగ్యాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సమతుల్య ఎరువుల వాడకం అంటే అవసరమైన మొక్కల పోషకాలను సరైన పరిణామంలో మరియు నిష్పత్తిలో సరైన సమయంలో మరియు తగిన పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఉపయోగపడుతుంది. ఆయా రాష్ట్ర విశ్వవిద్యాలయాలు తమ ప్రాంతాలలో పండే పంటల అవసరాన్ని బట్టి ఈ మోతాదులను ఇప్పటికే నిర్ధారించాయి. సిఫార్సు చేసిన మోతాదుల ప్రకారం ఎరువులు వాడకం వల్ల దిగుమతి పెరుగుతుంది మరియు పంటల నాణ్యత పెరుగుతుంది. మంచి పోషకాలున్న నేలలో పండించే పండ్లు, కూరగాయలు మరియు ధాన్యాలు తరచుగా అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి మరియు మంచి రుచిని కూడా కలిగి ఉంటాయి. మెరుగైన పంట దిగుబడి మరియు నాణ్యత మన రైతులకు అధిక లాభాలకు అనువర్తిస్తుంది. ఈ మరింత పెరగటం వల్ల ఇది మన రైతులకు, మన పర్యావరణానికి మరియు అంతిమగా మనందరికీ ప్రయోజనం చేకూర్చే విజయవంతమైన వ్యూహం. పోషకాలను తెలివిగా ఉపయోగించడం ద్వారా మేము దిగుమతిని పెంచుకోవడం కాకుండా మన భూమి రాబోయే తరాలకు సారవంతంగా ఉండేలా చూస్తాము. కాబట్టి ప్రకాశవంతమైన మరియు మరింత స్థిరమైన వ్యవసాయ భవిష్యత్తు కోసం సమతుల్య ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం మరియు సాధన చేయడం కొనసాగిద్దాం. విక్షిత్ భారత్ సంకల్ప యాత్ర యొక్క ముఖ్య భాగాలలో ఒకటి పిఎం ప్రణమ్ పథకం మరియు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఎరువుల శాఖ ప్రయత్నం. ఎరువుల సమతుల్యత వినియోగం మరియు నానో ఎరువుల వినియోగాన్ని నిర్ధారించే లక్ష్యంతో ఎరువుల కంపెనీలు ప్రధానమంత్రి కృషి సమర్థ కేంద్రాలు, ఫీల్డ్ ఆఫీసర్లు మరియు నోడల్ అధికారులతో సహా వివిధ వాటాదారులను DOF సమీకరించింది. విభిన్న పంటలు మరియు మొక్కల్లో నానో మరియు నీటిలో కలిగే ఎరువులను పిచికారీ చేయడానికి డ్రోన్లను విస్తృతంగా ఉపయోగించడం VBSY యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ చొరవ ఫలితంగా 29 రాష్ట్రాలు, యూటీలలోని వివిధ జిల్లాలలో వేల సంఖ్యలో డ్రోన్ల ప్రదర్శనలు జరిగాయి. ఈ ప్రయోగాత్మక విధానం ఆధునిక వ్యవసాయం సాంకేతికతలను అవలంబించడం వల్ల కలిగే ప్రయోజనాలను సమర్థవంతంగా తెలియజేసింది. పౌరుల మధ్య సుస్థిర వ్యవసాయ పద్ధతులపై మంచి అవగాహన పెంపొందించడంలో ప్రధానమంత్రి ప్రాణం పథకం కింద ప్రధానమంత్రి ప్రణవ్ పథకం గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో అవుట్రీచ్ ప్రయత్నాలు కీలకంగా ఉన్నాయి. లక్షలాది మంది ప్రేక్షకులు డ్రోన్ ప్రదర్శనలను తిలకించడంతో కార్యక్రమానికి విపరీతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా యూరియా కంటే నానో యూరియా వల్ల కలిగే ప్రయోజనాల గురించి రైతులు నానో ఎరువులపై ఆసక్తి చూపుతున్నారు. ఈ సంఘటనల సమయంలో తలెత్తిన చర్చలు సేంద్రీయ వ్యవసాయం గురించి సంభాషణలుగా మారాయి. స్థిరమైన పద్ధతులను స్వీకరించడంలో రైతులలో పెరుగుతున్న అవగాహన మరియు ఆసక్తిని ప్రదర్శిస్తాయి. ఔత్సాహిక రైతులు వ్యవసాయంలో డ్రోన్ల సాంకేతికం యొక్క అంశాలపై ఆసక్తి వ్యక్తం చేస్తారు. ఈ ఆధునిక పద్ధతుల యొక్క ఆర్థిక సాధ్యత రైతులను జ్ఞానోదయం చేసింది. వ్యవసాయానికి మరింత స్థిరమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన విధానానికి మార్గం సుగమం చేసింది. గౌరవనీయులైన ప్రధానమంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందిస్తుంది. తద్వారా వారు జీవనోపాధి కోసం ఈ సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాలు కార్యక్రమాలకు మద్దతు ఇవ్వటంలో చురుకైన పాత్ర పోషించాయి. ఈ చొరవ యొక్క సహకార స్వభావాన్ని మరింత నొక్కి చెప్పాయి. విక్షిత్ భారత్ సంకల్ప యాత్ర కేవలం ప్రయాణం కాదు, ఇది భారతీయ వ్యవసాయానికి స్థిరమైన మరియు సాంకేతికంగా అభివృద్ధి చెందిన భవిష్యత్ వైపు పరివర్తనాత్మక ఎత్తు. యాత్ర పురోగమిస్తున్నప్పుడు ఇది దేశం యొక్క వ్యవసాయ ప్రకృతి దృశ్యాన్ని పునర్నిర్మించడం, ఆవిష్కరణను పెంపొందించడం మరియు అందరికీ పచ్చదనం మరింత సంపన్నమైన భవిష్యత్తును నిర్ధారిస్తుంది. డ్రోన్ సాంకేతికత, నానో ఎరువులు మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా ఇది అవగాహన కల్పించడమే కాకుండా మరింత సంపన్నమైన మరియు పర్యావరణ అనుకూల భవిష్యత్తు కోసం ఆవిష్కరణలను స్వీకరించడానికి రైతులను ప్రోత్సహిస్తుంది. ఈ వ్యవసాయ విప్లవం ఆవిష్కరణమైనదని మనం చూస్తున్నప్పుడు అభివృద్ధి చెందిన మరియు స్థిరమైన భారతదేశమైన విక్షిత్ భారత్ కోసం VBSY బీజాలు వేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. నేను ప్రస్తుతానికైతే వరి పండిస్తున్నామండి మా పొలంలో. ఇవి ఈ పంటను పండించడానికి ముందు వేసవి కాలంలో భూమిని లోతుగా దున్ని దుక్కు దిన్ని ఎండబెడతామండి. తర్వాత పంట వేసే ముందు జనుము, జీలుగ, పెసర లేదా పిల్లి పెసర లాంటి పచ్చి రొట్ట పైర్లను వేసి పూత దశలో బురద కలిగే దున్ని బురదలో మగ్గివ్వాలండి. తర్వాత గత పంట అవశేషాలు ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా తొలగించి శుభ్రం చేసుకుంటామండి. ఆ తర్వాత వర్షం పడిన నాడే నార్లు సిద్ధం చేసుకుని ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలండి. తర్వాత పొలం గట్ల మీద ఏమైనా కలుపులు ఉంటే అవి మొత్తం తీసేస్తామండి. తర్వాత భూమి యొక్క స్వభావంను బట్టి ఎరువులు కూడా వాడటం జరుగుతుందండి. అధిక దిగుబడి కోసం తెగులు మరియు పురుగుల వ్యాప్తిని కూడా కొంచెం అరగొట్టడానికి చర్యలు తీసుకుంటామండి. సరైన పద్ధతిలో నీరు మరియు నిల్వ ఉండే యాజమాన్య పద్ధతుల్ని పాటిస్తామండి. అలాగే ఈ ఎప్పుడైతే పంట వేయాలని రెడీగా ఉంటామో ముందుగానే మేము ఆ గత సంవత్సరంలో ఉన్న వడ్లని తీసి స్టోర్ చేస్తామండి. ఆ స్టోర్ చేసినవి ఒక రోజు నానబెట్టి ఆ నానబెట్టిన తర్వాత ఒక రోజుని స్టోర్ చేస్తామండి గాలాడకుండా. అవి కొంచెం మొలకెత్తుతాయండి. ఆ మొలకెత్తిన విత్తనాన్ని మా పొలంలోని ఒక ఎకరానికి ఒక 5 సెంట్లను తీసుకొని ఆ 5 సెంట్లలో ఈ నార్లు వేయటం జరుగుతుందండి. ఈ నార్లు వేసినాక మాకు 15 నుంచి 20 రోజులు విత్తనం వేసే సమయంలో నార్మడి మరియు 2.5 కిలోలు యూరియా చల్లుతామండి. అలాగే పాస్పరేట్ ఒక 6.5 కేజీలు, 4 కిలోలు విత్తనం నార్మడిలో విత్తనేస్తాము. విత్తనం వేసే సమయంలో ఎకరానికి నారుమడిలో యూరియా 2.5 కిలోలు, అలాగే సూపర్ ఫాస్ఫేట్ ఒక 6.5 కేజీలు, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం ఒక 1 కేజీ అలా వేస్తాము. చలి ఎక్కువ ఉన్న ప్రాంతాలలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రెట్టింపు మోతాదులో వేయాలి. 2.5 కిలోల యూరియాకి 12 నుంచి 14 రోజులు టైం పడుతుంది. నారుమడి ఊత నిర్మణకు బ్యూటీ క్లోర్ ఒక 10 లీటర్లు కలుపుకుంటాం. 9 రోజులు లేదా సైహల్ పాస్పి బుటైల్ ఒక 200 ml ఒక 10 లీటర్లో కలుపుకొని విత్తన 14 నుంచి 16 రోజుల్లో మడిలో నీటిని తీసేసి పిచికారీ చేయాలి. తర్వాత వరి పంటలో మనం అంతా అయిపోయాక ఆ నారుని తీసి పొలంలో వేయడానికి ఆ భూమిని సిద్ధంగా ఉంచుకొని దాని వయసు ఆ వరి వేయటం జరుగుతుంది. అంటే మేము ఇదివరకంటే మా ఫ్యామిలీ మొత్తం చేసేవాళ్ళం కాబట్టి అందరం మేమే చేసేవాళ్ళం. ప్రస్తుతానికైతే కొంతమంది కూలీలని పెట్టుకొని వాళ్ళ ద్వారా పని చేపిస్తాము. వరి నాకు వయసు అంటే వరికి 25 నుంచి 30 రోజులు మించకుండా చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో పొలంలో వేసిన నారు మొదట ఎదుగుదల బాగానే ఉంది. ఒకవేళ నాటేయటం ఆలస్యమైన నారు కొలువలను ఉత్తరించి నాటు వేయాలి. వివిధ తెగుళ్ళు వాటి పట్టకుండా వాటికి మనం ముందు అవి చల్లుకుంటూ ఉంటాము. నాటు వేసే ముందు 2-3 సార్లు వారం రోజుల వ్యవధిలో పొలాన్ని దున్ని చేయాలి. ఎలా చేస్తే కలుపు మొక్కలను పూర్తిగా నాశనం చేయవచ్చు, వాటి ద్వారా బురద పొలంలో చివరికి దమ్ములో ఎకరానికి ఒక బస్తా డిఏపి అనేది 50 కేజీలు, యూరియా 10 కేజీలు, మ్యూరేజ్ ఆఫ్ పొటాషియం 10 కిలోలు నాట్లు వేయటం చేపట్టాలి. అలాగే పైరు పెరుగుతున్నప్పుడు కూడా 50 నుంచి 60 రోజుల మధ్య వయసులో ఉన్నప్పుడు 50 కిలోలు యూరియాను కూడా చల్లుతాం. 15 కిలోలు కలుపుకొని పొటాషియంను 50 కిలోలు యూరియాను కలుపుకొని చల్లుతాము. ఈ తెగులు రాకుండా వాటి నుంచి కాపాడుకోవడానికి ఈ పనులు చేస్తూ ఉంటాము. అలాగే చీడపురుగులు రాకుండా కూడా మేము ఎరువులు కూడా వాడతాము. అంటే ఒకప్పుడు ఈ ఎరువులకి వాటికి ఏమీ మాకు సబ్సిడీలు ఏమి వచ్చేవి కాదండి. ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అలాగే మాకు ఎంతో సహకారం చేస్తుంది. వాటి ద్వారా అలాగే మాకు రైతు భరోసా సంవత్సరానికి 6,000, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి 4,000 అమౌంట్ కూడా వస్తున్నాయండి ప్రతి సంవత్సరం. అవి మాకు చాలా ఉపయోగపడుతున్నాయి పంటకి. ఇదివరకులా కాకుండా ఇదివరకు ఏంటంటే వేరే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకొని మళ్ళీ అవి కట్టడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. కానీ ప్రస్తుతం మాకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారం చాలా అద్భుతంగా ఉందండి. మేము కూడా చాలా మంచి పంట చేతికి వస్తుంది, మా చేతిలో కూడా డబ్బులు ఉండగలుగుతున్నాయి. అలాగే ఈ భూసార పరీక్షలు కూడా చాలా అద్భుతంగా మాకు ఉపయోగపడినాయి. అంటే గతంలో మా నాన్నగారు వాళ్ళు ఏంటంటే పంట వేయటం ఈ ప్రాసెస్లో ఒక సైకిల్గా చేస్తూ ఉండేవాళ్ళు. కానీ నేను అలా కాకుండా కొంచెం చదువుకున్నాను కాబట్టి డిగ్రీ వరకు నేను ఆ యొక్క భూమి సారాన్ని పరీక్షించాలని ఆలోచించిన వచ్చి మా దగ్గరలో ఉన్న కేంద్రాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి. ఆ కేంద్రాలకి మట్టిని 4 దిక్కుల 4 సైడ్లు కూడా ఆ మట్టిని తీసుకొని మధ్యలో కొన్ని చోట్ల తీసుకొని ఆ పరీక్షని చేయించానండి. అంటే మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా చేయిస్తానండి పంట వేసే ముందు. ఆ పంటని భూసార పరీక్షల వల్ల కూడా మాకు ఇదివరకు ఏంటంటే భూసార పరీక్ష లేనప్పుడు పంట ఎంత ఏ ఎరువులు ఎంత వేయాలి ఏంటనే ఆలోచన అవగాహన మాకు ఉండేది కాదండి. ప్రస్తుతం ఏమవుతుందంటే ఈ భూసార పరీక్షల వల్ల ఆ యొక్క యూరియా ఎంత వేయాలి ఏంటి ఎంత చల్లాలి అని దానివల్ల మనకి ఆ యూరియా మిగులుతుంది, మనీ సేవ్ అవుతుంది, అట్లాగే పంట ఎంతవరకు రావాలో అంత కరెక్ట్గా రావటం కూడా జరుగుతుందండి. మేము భూసార పరీక్ష ప్రతి సంవత్సరానికి ఒకసారి పంట వేసే ముందు ఒకసారి టెస్ట్ చేయిస్తామండి. టెస్ట్ చేయించిన తర్వాత దున్ని బాగా దుక్కు దున్ని ఇవన్నీ ఏర్పాట్లు చేస్తామండి. అంటే ఇప్పుడు ఒకప్పుడు సార్ వర్షాల మీదే ఆధారపడి ఉండేవాళ్ళు, అలాగే కాలం నుంచి అట్లా తీసుకునేవాళ్ళు. ప్రస్తుతం కొన్ని మాకు ప్రభుత్వ సహకారాల వల్ల కానీ మేము ఏం చేస్తున్నామంటే కొన్ని బోర్లు కూడా వేయించడం జరుగుతుంది. దానివల్ల నీరు కూడా పుష్కలంగా లభిస్తుంది సార్. ఇదివరకు మా నాన్నగారు మా తాతగారు వాళ్ళు ఏంటంటేనండి సేంద్రియ ఎరువులని ఎక్కువగా ఉపయోగించుకునేవాళ్ళు. కాకపోతే ఆ చెట్లు ఇవన్నీ ఆ రోజుల్లో బాగా సరిపోయింది సార్. ఈరోజు కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే నాగరికత పెరుగుతున్న కొద్దిగా మనకి ఈ సదుపాయాలన్నీ కూడా తగ్గటం వల్ల నేనేం చేస్తానంటే ఈ ఫెర్టిలైజర్స్ ఆ ఎరువులకే ఎక్కువ మొక్కు చూపడం జరుగుతుందండి చదువుకోవడం వల్ల. ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ ఒకప్పుడు అండి మా నాన్నగారు ఎవరైనా సరే పంట పండించినప్పుడు పండిన పంటని కొంత మనం ఉంచుకొని మిగిలింది అమ్ముకోవడం జరిగేది సార్. ఇప్పుడు ప్రస్తుతం నేనేం చేస్తున్నానంటే మొత్తం మన ఎక్కువ రేటు మన్నిక రావాలని చెప్పేసి మిల్లుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఒక వాళ్ళతోనే నేను డీలింగ్ చేసేసి వాళ్ళతో అమ్ముకోవడం జరుగుతుంది. దానివల్ల కొంచెం మనీ కూడా మిగులుతుందండి నాకు. ఒకప్పుడైతే ఆ పండించిన పంటని మనమే ఒక 70% సుమారుగా మనమే ఉంచుకోవాల్సి వచ్చేదండి. సంవత్సరం అంతా మళ్ళీ తినాలి కదండి, దానికోసం మనం ఉంచుకొని మిగిలిన పంటని అమ్మటం జరిగేది. కానీ ప్రస్తుతం అలా కాకుండా, ఎందుకంటే మనకి ఎప్పుడు ఏది కావాలన్నా ఈ ఆధునిక పరిస్థితుల్లో అన్నీ అవైలబుల్గా ఉండడం వల్ల ముందుగానే పంట అమ్మేయటం, మనకు కావాల్సింది ఏదో కొంత ఉంచుకొని మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ మనం కొనుక్కునే స్తోమత కూడా ఇప్పుడు ప్రస్తుతం వచ్చిందండి రైతులకి. అలా మా జీవితం అలా గడుస్తూ ఉంది.
నకిలీ విత్తనాలు నకిలీ ఎరువుల నుంచి రైతులను చైతన్యపరచడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
ఒకప్పుడు రైతులు మా నాన్నగారు మా తాతగారు వీళ్ళు ఏం చేసేవాళ్ళండి అంటే ఒక పంట అయిపోగానే ఆ పంటని మళ్ళీ కొంత స్టోర్ చేసుకునేవాళ్ళు సార్, స్టోర్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ పంట వేయాలి కదా, ఆ పంటని ఆ విత్తనాలని వాటిని యూజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ పంట వేయడం జరిగేది. ప్రస్తుతం ఉన్న కాలంలో ఏంటంటే అంత ప్రాసెస్ చేయడానికి అంత టైం ఉండట్లేదు సార్. దానివల్ల మేమేం చేస్తున్నామంటే ప్రభుత్వం కొన్ని సహకారాలు అందించడం వల్ల విత్తనాలు సబ్సిడీ కూడా ఇస్తున్నారు తక్కువ ధరలను మనకి. కేంద్రాలను కూడా ప్రభుత్వం కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇవి అరేంజ్ చేశారండి. వాటి దగ్గరికి వెళ్ళి మేము తక్కువ ధరకే, మేము ఇవి ఒకప్పుట్లా కాకుండా ఇప్పుడు చాలా తక్కువ ధరలోనే మాకు అవైలబుల్గానే దొరుకుతున్నాయి. అవి తీసుకొని మేము ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అతి తక్కువ ధరల్లో ఈ శ్రమ కూడా కొంచెం తగ్గుతుందండి దీనివల్ల.
మెట్ట పంటలపై అనువైన రకాల రైతులకు మీరు ఎలాంటి, ఇప్పుడు కొత్తగా వస్తుంది మీరు పండిస్తున్న పంటకి దిగుబాటు ఎలా ఉంది?
ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు మా దిగుమతి కూడా చాలా పెరిగిందండి చెప్పాలంటే. ఒకప్పుడు మా నాన్నగారు వాళ్ళు ఎకరానికి వచ్చేసి ఒక 20 బస్తాలు 30 బస్తాలు పండించడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. మేము ఒకప్పుడు కూడా మేము చదువుకున్నా కూడా మా తల్లిదండ్రులకి వాళ్ళకి మేము ఎంతో కొంత సహాయం చేస్తూనే ఉండేవాళ్ళమండి. అట్లా చేస్తూ ఉన్నా కూడా మేము 20 నుంచి 30 బస్తాలు పండించడానికి మాకు చాలా కష్టమైపోయేది. కానీ ప్రస్తుతం ఇప్పుడు వస్తున్న ఎరువులు కానీ ఆ పురుగుల మందులు కానీ అలాగే ప్రభుత్వం మాకు సహకారం చేసి తక్కువ ధరలకు ఇవ్వటం వల్ల మేము కొని వాటిని వాడడం వల్ల మాకు మంచి పంట రాగలుగుతుంది. ఒకప్పుడు మాకు పంట 20-30 వచ్చేది, ఇప్పుడు ప్రస్తుతానికి 40-50 ఒక్కోసారి కొంతమందికి 60 కూడా వస్తున్నారని మా తెలిసిన బంధువులు కూడా చెప్పారండి. అంటే భూసార పరీక్షలు కూడా అవి ఎంతగానో ఉపయోగపడిందండి. భూసార పరీక్షలు కానీ ఎరువులు కానీ అలాగే పురుగుల మందులు కానీ ఇవి మాకు ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చినాయండి రైతుకి, అప్పటి నుంచి మాత్రం పంట చాలా దిగుమతి బాగా పెరిగిందండి.
విత్తనోత్పత్తిపై శిక్షణ సదస్సులు నిర్వహిస్తున్నారు, విత్తనాలను పెంపొందించడం కానీ కొత్త తీసుకోవడం. ఈసారి మీరు వరి వేశారు, మరి వచ్చే సంవత్సరానికి వరి కాకుండా ఇంకేదైనా వేయాలనుకుంటున్నారా?
వరి నేను మా నాన్నగారు మా తాతగారు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎప్పుడు వరి వేస్తున్నారండి. నాకు కూడా వరి అంటేనే ఇష్టం, ఎందుకంటే ఆ సాగు పంటనే నేను చిన్నప్పటి నుంచి చూడటం వల్ల ఆ అనుభవాలు కానీ ఆ అనుభూతులు కానీ నాకున్న ఆ ఇంట్రెస్ట్ నన్ను అలా ప్రేరేపించిందండి. ఈ రైతుగా నేను మారటానికి కూడా, ఇంత చదువుకొని కూడా నేను ఒక రైతుగా మారడానికి ఇదే ముఖ్య ఉద్దేశం అండి. ఒక రైతు తను తినటమే కాకుండా 10 మందికి పెట్టడమే ఇందులో ఉన్న గొప్ప విషయం. అది నేను తెలుసుకున్నప్పుడే నాకు కూడా చిన్నప్పుడు ఒక రైతును అవ్వాలనే ఒక ఆలోచన వచ్చింది. చదువు మా నాన్నగారు ఏంటంటే చదువుకోలేదు, మీరు కూడా చదువుకోకుండా మీరు కష్టపడాల్సి వస్తుందని మా నాన్నగారు చెప్పినా కూడా నేను చదువుకున్నా కూడా నేను మళ్ళీ రైతుగా మారడం జరిగింది. అది నా యొక్క ఇంట్రెస్ట్ వల్ల. మా నాన్నగారు తాతగారు పరిస్థితి బాగోక వ్యవసాయం చేస్తే నేను ఇంట్రెస్ట్తో నాకున్న అనుభూతితో నేను ఈ రైతు వృత్తిని ఎన్నుకోవడం జరిగిందండి.
అధిక దిగుబడులు ఇచ్చిన పంట రకాల గురించి మీ ప్రాంతంలో ప్రవేశపెడుతున్నారా? అధిక దిగుబడులు ఇచ్చిన, ఇప్పుడు మీ వరి పండించారు, వేరే వాళ్ళు మిర్చి పండించారు, మార్కెట్లో వరి పండించడం కన్నా మిర్చికి దిగుబాటు ఎక్కువ ఉంటే అది మీరు మళ్ళీ మార్చుకుంటున్నారా?
ఓకే, అయితే రైతు కూడా ఇప్పుడు మేము వరి ఎక్కువగా పండిస్తున్నామండి. మా చుట్టుపక్కల మా బంధువులు కానీ వీళ్ళు వంద కొంతమంది ఈ మిర్చి పత్తి ఇలాంటివి కూడా పండిస్తున్నారండి. యాక్చువల్గా అది దాని మీద ఆదాయం ఎక్కువగా వస్తుంది. కాకపోతే మా భూమిని బట్టి కూడా ఇప్పుడు మాగాణిలో అయితే వరి, అలా మెట్టలో అయితే ఈ మిర్చి ఇలాంటివి పండించడం జరుగుతుంది. మా పంట పర్వాలేదండి, రైతుగా మాకు కొంచెం తక్కువగా వస్తున్నా సరే మాకు అనుభూతి కానీ మాకు ఆసక్తి ఎక్కువగా రైస్ పండించడంలోనే ఉందండి. ఒకప్పుడు మేము రైస్ తినాలంటే మా నాన్నగారు ఆ టైంలో మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళండి, రైస్ అనేది ఏదో పండగ రోజు ఇంపార్టెంట్ ఒక పెళ్లిళ్ళ రోజు పప్పు అన్నం ఇలాంటి అన్నాన్ని తినేవాళ్ళని మాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు. కానీ మా ఈ సమయం వచ్చినాక రైతు చాలా ఈ ప్రభుత్వ సహకారాల వల్ల కానీ ఈ మోడర్నైజేషన్ వల్ల కానీ మనం ఎక్కువ పంటను ప్రొడ్యూస్ చేయగలుగుతున్నామండి తక్కువ మంది. ఒకప్పుడు ఏం జరిగేదండి అంటే మా ఫ్యామిలీ మేము మొత్తం 5 అండి, మా అమ్మగారు మా నాన్నగారు పనిచేస్తున్న వాళ్ళు, మేము కూడా ఎదిగినాక అప్పుడప్పుడు మా తల్లిదండ్రులు కూడా మేము సహాయం చేస్తూ ఉండేవాళ్ళం. అంటే ఇప్పుడు సండే వచ్చినా లేదంటే ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు మాకు స్కూల్స్కి మేము అందరం కలిసి పనిచేయడం జరిగేదండి. అది ఎంతమంది పనిచేసినా మాకు వచ్చే పంట అయితే పెరగదు కదండి, అలాగే ఉండేది. కాకపోతే ఈ రోజుల్లో ఏంటంటే మేము ఒకరిని ఇద్దరం పనిచేసినా కూడా ఈ ఎరువుల వల్ల కానీ ఈ యొక్క భూసార పరీక్షల వల్ల చేయడం వల్ల మేము తక్కువ ఖర్చుతో ఎక్కువగా ప్రొడ్యూస్ చేయగలగడానికి మాత్రం చాలా చాలా ఉపయోగంగా ఉందండి. అందువల్ల ఏంటంటే జనాభా పెరిగినాక సరే ఈ రోజున మనం ఎంతమందికి అన్నం పెట్టుతున్నామంటే దానికి కారణం మెయిన్ ఈ భూసార పరీక్షలు లాంటివి కానీ ఎరువులు రావడం కానీ పురుగుల మందులు కానీ ఇవన్నీ చాలా చాలా ఉపయోగపడుతున్నాయండి రైతులకి.
మరి అధికారులు అందుబాటులో ఉన్నారా?
ఇవన్నీ కూడా చేయడానికి సాధ్యం అవుతుంది అంటే ఎలాగంటే అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో పాటు ఇక్కడున్న అధికారులు కూడా మాకు కేంద్రాలు పెట్టించి వాటిని చాలా అద్భుతంగా రన్ చేయడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ ఎప్పుడు విజిలెన్స్ చేస్తూ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటనేది చేస్తున్నారు. అట్లాగే మేము అధికారుల దగ్గరికి వెళ్ళంగానే మాకు కూడా చాలా గౌరవం దొరుకుతుందండి. ఒకప్పుడులా కాకుండా ఒక రైతు వస్తే ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు, సార్ మీకు ఏం కావాలని మమ్మల్ని గౌరవిస్తుంటే అంత చదువుకున్న అధికారులు కూడా మాకు ఇంత విలువిస్తుంటే మాకు ఇంకా చేయాలని మాకు ఉత్సాహం కూడా ఉంది. వీలైతే రేపు నా రాబోయే తరానికి కూడా నా పిల్లలకు కూడా ఇదే వ్యవసాయం నేర్పించి ఇంకా 10 మందికి అన్నం పెట్టేలా చేయాలని కూడా అనుకుంటున్నాను. ఎరువులు పురుగుల మందులు కూడా కొంతమంది ఏం చెప్తున్నారంటే దీనివల్ల పంటసారం దెబ్బతింటుందని, రేపు భూసారం కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారండి. అయితే దీన్ని ఇదేనండి, ఒకప్పటికి ఇప్పటికి తేడా అదేనండి. ఒకప్పుడు ఏం జరిగేదంటే మా నాన్నగారు మా తాతగారు వెళ్ళింటే ఒక ఫిక్స్ అయిపోయాలన్నమాట. అంటే ఒక ఎకరానికి ఇంత యూరియా కట్లు ఇంత నైట్రోజన్ ఇంత చల్లాలని ఒక ఫిక్స్లో అలాగే చేసుకుంటూ రావడం వల్ల ఏం జరిగేదండి, భూసారం దెబ్బతినేదండి. కానీ ఇప్పుడు భూసార పరీక్షలు చేయించడం వల్ల ఎంత మోతాదులో ఏది కొట్టాలో అంతే కొట్టడం వల్ల భూమికి ఎలాంటి నష్టం లేదండి. దీనివల్ల భూమి ఎప్పటికీ అలాగే ఉంటుంది, దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. అలాగే ఎరువులు పురుగుల మందులు దానికి కూడా మనం ఎంత కొట్టాలి ఏంటి అనేది భూసార పరీక్షల వల్ల, అలాగే పంట టెస్ట్ ఒక అధికారుల దగ్గరికి వెళ్ళి సార్ మా పంట ఇలా ఉంది మా భూసార పరీక్షలు ఇలా ఉన్నాయి మేము ఏది ఎక్కువ వాడితే బాగుంటుంది ఏంటి అనేది మేము అడగటం వల్ల వాళ్ళు మంచి సలహాలు సూచనలు మాకు ఇచ్చేవాళ్ళండి. దాన్ని మేము చక్కగా ఫాలో అయ్యే వాళ్ళం. దానివల్ల మంచి పంటను పొందగలం తక్కువ ఖర్చుతో. ఒకప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ పంటను పొందితే ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ పంటను పొందగలుగుతున్నాం. ఒకప్పుడు మా నాన్నగారి టైంలో కరెంట్ అంటే ఏంటో కూడా మాకు తెలియదు సార్, అంటే ఏదో చదువుకున్నోళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉంటా ఉండేవి. ఈ రోజుల్లో అందరికీ మోడర్నైజేషన్ వల్ల అందరికీ విద్యుత్ అనేది అందుతుంది, బోర్లకి వాటికి కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మాకు ఉచిత కరెంట్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందండి. కరెంటుకి మేము 1 రూపాయి కూడా చెల్లించలేదు ఇప్పటివరకు కూడా. వాటి వల్ల మాకు ఖర్చు చాలా తగ్గిపోయింది. ఇదివరకు నీటిని మనం ఒక పంట నుంచి ఒక పొలంను వాళ్ళు యూస్ వాడుకున్నాక వాళ్ళు పంట పూర్తిగా నిండే తడిసినాక మళ్ళీ మా పంట తలకి అలా ఒకళ్ళ తర్వాతకి వెళ్ళేదండి. ఈ రోజుల్లో ఈ కరెంటు రావటం వల్ల చాలా మార్పులు జరిగినాయండి. అవి ఏంటంటే ఇప్పుడు మేము బోర్లు లేపిస్తున్నాం, ఒక 10 ఎకరాలు కలిపి మేము పక్కన పొలం వాళ్ళు ఏం చేస్తామంటే బోర్ లేపించి ఆ బోర్ నుంచి వచ్చే నీళ్ళు ఈ మోటార్ల ద్వారా బావులు ఉంటే బావుల దగ్గర నుంచి లేదంటే భూమిలోని బోర్ల ద్వారా మేము మా పొలాలకి నీరుని తీసుకోవడం జరుగుతుందండి. ఏది కరెంటు వల్ల, ఈ కరెంటు విద్యుత్ ఉండడం వల్ల మాకు అందులో ఫ్రీగా సబ్సిడీలు ఇవ్వడం వల్ల మేము ఆ కరెంటు ఉపయోగించుకొని నీటిని త్వరగా నీటిని తీసుకోగలుగుతున్నాం. దానివల్ల మంచి పంట కూడా చేతికి అందుతుందండి.
రెవెన్యూ శాఖ ఇతర ప్రభుత్వ శాఖల నుంచి రైతులకు ఎదురవుతున్న పరిస్థితులు ఇబ్బందులు ఏంటండి? రెవెన్యూ శాఖ నుంచి ప్రభుత్వ శాఖల గురించి మరి ఇంకా ఏమైనా?
ప్రభుత్వ శాఖలు రెవెన్యూ శాఖలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వం వారు కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి రైతులకు ఏం చేయాలి అనే ఒక ఆలోచన వల్ల ఏమో ఏమో తెలియదు, కానీ మాకైతే మంచిగా చేస్తున్నారండి. ఏదైనా నీరు కానీ విద్యుత్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ అలాగే పురుగుల మందులు కానీ ప్రతీదీ మాకు అందుబాటులో ఉంటుందండి. ఒకప్పుడు మా భూమిని మాది నిరూపించుకోవడానికే చాలా సమయం పట్టేదండి, అప్పుడు రికార్డులు ఇవన్నీ ఉంటూ ఉండేవి కాదండి. ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళగానే మేము ఈ ఊరు నుంచి వచ్చాము మాకు ఇది అంటే వాళ్ళు వచ్చి దగ్గరుండి సర్వే చేసి మరీ మా యొక్క పొలం యొక్క డాక్యుమెంట్స్ మా చేతిలో పెడుతున్నారండి. వర్షాకాలాన్ని బట్టి ఒకప్పుడు మా తాతగారు తండ్రులు పండిస్తే ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మనం ఏ సంవత్సరం ఎలా ఉన్నా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా వాటికి అనుగుణంగా ప్రభుత్వం కానీ ఆ రెవెన్యూ శాఖలు కానీ మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంటే సపోజ్ ఇప్పుడు వర్షాకాలం ఎక్కువ వర్షాలు పడుతున్నాయి అని దానికి తగ్గట్టుగా మనం పంటను ఎలా రెడీ చేసుకోవాలో వాళ్ళ సలహాలు సూచనలు మాకు ఇస్తున్నారండి. దాన్ని బట్టి మేము వర్షాలు పడినా వరదలు వచ్చినా అంటే ఒక్కోసారి ఏదన్నా విపరీతమైన సునామీలు లాంటివి అలాంటివి ఏమన్నా వస్తే పంట దెబ్బతింటుందే, కానీ అదర్వైజ్ మేము ఏ సంవత్సరం ఎలా వర్షాలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దాన్ని మేము బ్యాలెన్స్ చేసుకునేలాగా మాకు కేంద్రాలు ఇవి ఈ మాకు దగ్గరలో ఉన్న రైతు కేంద్రాలు అనేవి చాలా చాలా సహకరిస్తున్నాయి.
వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధరలు కలుగుతున్నారా కలగట్లేదా?
మేము పండించే పంట ఒకప్పుట్లా కాకుండా ఇప్పుడు మేము మిల్లు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఒక డీలర్తో మాట్లాడుకొని మా పంటను అమ్మటం వల్ల మాకు మంచి ధరే వస్తుంది. అంటే ఒకప్పుడు మా నాన్నగారు వాళ్ళు 30 క్వింటాలు అవి అమ్మితే మేము 50 క్వింటాలు అమ్ముతున్నాం కాబట్టి మాకు మంచి ధరే వస్తుంది. కాకపోతే ప్రస్తుతం ఈ ప్రస్తుతం పెరుగుతున్న ధరల మూలంగా కొంత ఇబ్బంది ఉన్నా సరే దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం మనకి రైతు భరోసా ఇస్తుంది, అలాగే పీఎం కిసాన్ అని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానివల్ల మాకు పెద్ద ఇబ్బంది అనిపించట్లేదు. చాలు మాకు, మేము పండే పంటకి, మేము చేసే పనికి మాకు వచ్చే ఆదాయం బాగుంటుంది. అట్లాగే మాకు, మేము 10 మందికి అన్నం పెడుతున్నాం అనే సంతృప్తి మాత్రం చాలా ఎక్కువగా ఉంది.
మరి రాజకీయ నాయకులు రైతులకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుతున్నాయి?
రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఈ మధ్యన మాకు కొన్ని ఈ పథకాలు కూడా అమలు పరిచారండి. వాటిని కూడా చాలా అద్భుతంగా అమలు చేయటం జరుగుతుంది. అంటే కొంచెం లేట్ అవుతుందేమో కానీ మాకు చేయాల్సింది అయితే చేస్తున్నారు. దానివల్ల మేము చాలా సంతృప్తిగానే ఉన్నాము. రాజకీయ నాయకులు కూడా, వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే ఎలక్షన్స్ అప్పుడు ఏదో మాట ఇస్తుంటారు, తర్వాత చేస్తారో చేయరో అని అనుకుంటూ ఉంటారు. కానీ మా రైతులను అలా అయితే రాజకీయ నాయకులు అలా చేయట్లేదు. చక్కగా వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో దాన్ని ముందుగా అమలుపరిచి మాకు చూపిస్తడం వల్లే మేము ఈ రోజునే ఇక్కడ వచ్చి, నేను, మా నాన్నగారు, మా తాతగారు చేశారు, ఇప్పుడు ప్రస్తుతం నేను కూడా చేస్తున్నానంటే వాళ్ళ సహకారం ఉండబట్టే కదా చేసేది, లేకపోతే నేను చేయలేను. అలా చేసుకుంటూ వస్తున్నాం, చూడాలి ఏం జరుగుతుందో ముందు ముందు.
మరి ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాలేదు, మరి నీరు సరఫరా మీకు అందుతుందా? అసలు వాటి వల్ల మీకు ఏమేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు?
నీటి సమస్యలు అంటే ఒకప్పుడు ఒకళ్ళ పొలం తర్వాత ఒక కాలువల ద్వారాను, వర్షం ద్వారాను తీసుకునేవాళ్ళం అండి. ఇప్పుడు ప్రస్తుతం కరెంటు రావడం వల్ల బోరుల ద్వారా చాలా నీరు సరిపడంత పంటలకు దొరుకుతూ ఉంది. వ్యవసాయం కూడా నాకు చాలా సంతృప్తిగా ఉండండి. నా తరఫున నేనేం చెప్తున్నానంటే వచ్చే యువతకి కూడా, అలాగే ప్రస్తుతం చేస్తున్న వాళ్ళకు కూడా ఏంటంటే, రైతే రాజు అనే నినాదాన్ని మనం నిరూపించుకోవాలి. ఆ నిరూపించుకోరావడానికి మనకు ఏం చేయాలనేది ప్రభుత్వం కూడా కొంత సహకరిస్తుంది. అలాగే మనం కూడా, మన రైతులు కూడా ఒక సమావేశాలు పెట్టుకొని వీటిని ఎలా అభివృద్ధి చేయాలి, పంటను ఎలా బాగా పండించాలి, రైతే రాజు ఎలా అవ్వాలో కూడా మనం చేద్దామండి కార్యక్రమాలు. అలాగే నేను చెప్పే సందేశం ఏంటంటే, యువత, రాబోయే యువత కూడా ఈ పంటల్ని, ఈ యొక్క రైతు తల్లిదండ్రులను కూడా గౌరవించి వాళ్ళు చేసేది ఏంటి, మంచిగా చేయడాన్ని మీరు కూడా తెలుసుకొని అది బాగుంటే మీరు ఈ వృత్తిలోకి రండి, 10 మందికి అన్నం పెట్టండి, ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. నేను చదువుకున్నవాడిగా చెప్తుంది ఒకటి, రైతే రాజు, ఇది మాత్రం ఎప్పటికీ నిజం అవ్వాలి. అలాగే ప్రభుత్వ సహకారాలు ఎంతో కొంత అందుతున్నాయి. మనం కూడా, మన రైతులను కూడా ఒకటిగా అయ్యి మనకేం కావాలో మనం డిమాండ్ చేసి ప్రభుత్వం దగ్గర నుంచి మనకు రావాల్సినవి మనం తీసుకొని మనం పంటను అభివృద్ధి చేద్దాం, 10 మందికి అన్నం పెడదాం. జై కిసాన్, జై జవాన్.